ప్రియమైన ఆత్మబంధువులారా,
ఓం నమః శివాయ, ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం నమో భగవతే శ్రీరమణాయ.
ఎందుకంటే నరుడికి వచ్చిన సందేహాన్ని తీర్చాడు నారాయణుడు. నర నారాయణ సంవాదం. మన సందేహాలు భగవంతుడు కాకపోతే ఎవరు తీర్చగలరు? భగవంతుడే తీర్చగలరు. ఇంతచేత సామాన్యంగా మానవులకు ఇచ్చే సందేహాలన్నీ కూడా అర్జునుడు ప్రశ్నించటం, దానికి సమాధానాలు భగవంతుడు వాసుదేవ స్వామి వారు వివరించి చెప్పారు. ఆ నరనారాయణుడికి మధ్య ఉన్నటువంటి డైలాగ్ మనం భగవద్గీతను పిలుస్తున్నాం. ఇది భగవంతుడి యొక్క గానం చేయబడింది భగవద్గీత. అంటే కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు, భగవంతుడు అయి చెప్పాడు. ఉపనిషత్తుడు, భగవద్గీత, తర్వాత బ్రహ్మసూత్రాలు, వీటిని ప్రస్థాన త్రయమని పిలుస్తారు. అందులో భగవద్గీత ఉపదేశ గ్రంథం. అంటే మనకి ఉపనిషత్తులలో సబ్జెక్టే కానీ ఎక్కువ వెనకాల సపోర్ట్ ఉండదు. భగవద్గీతను అలా కాకుండా తత్సంస్థే చెబుతూ విషయం చెబుతూ నేను ఉన్నాను, ఏం పడగలదు, నువ్వు ఎవరికైనా నీకు నేను సపోర్ట్గా ఉంటాను, కన్నర పడుకున్నవని ప్రతి శ్లోకంలో కూడా ఆయన సపోర్ట్ ఉంటుంది భగవద్గీతలో. ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి గ్రంథాల్లో భగవద్గీత ఒకటి. రమణ మహర్షి గారిని ఒకసారి అడిగారు, ఎప్పుడైనా నన్ను భగవద్గీత చదువుకోమంటారని ఒక భక్తుడు అడిగారు. ఎప్పుడైనా ఆల్వేజ్ అన్నారు. ఎప్పుడైనా చదువుకోవడం కాదు, ఎప్పుడు చదువుకో అన్నారు. ఆల్వేజ్ ఎప్పుడు చదువుకో అన్నారు. ఇక గీతని మనకి అనుదినం అందులో ఉన్న సందేశం, మనం మరణాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే మనం ప్యూరిఫై అవుతాం. అంటే సందేహాలు నివృత్తి అవటమే కాకుండా మన మైండ్ మనం పవిత్రం అవుతాం. మనం పూజ చేసినా, జపం చేసినా, అధ్యయనం చేసిన, శ్రవణం చేసిన మనం పవిత్రం అవటం కోసం. ఏ మతస్థులైనా సరే, మన హిందూ మతస్థులే కాదు, ఏ మతస్థులైనా సరే, ఈ పవిత్రతనే గీత ద్వారానే మోక్షంలోకి వెళ్ళాలి. పవిత్రత చాలా ముఖ్యం. ఇప్పుడు రామకృష్ణుడు బ్రహ్మానందం కలగడం ఇది ఆయనలో ఉన్న పవిత్రత. అంటే ఇంటెలిజెన్స్ అవసరమే కానీ ఇంటెలిజెన్స్ ఒకటే సరిపోదు. ఇంకా ఎవరికైనా సరే పవిత్రత లేకుండా మనకి వస్తువు అనుభవంలోకి రాదు. ఇంకా వస్తువు పవిత్రమైనది. అంటే పరమ పవిత్రుడికే ఆ వస్తువు వ్యక్తం అవుతుంది. మన అందరికీ బ్రహ్మ తెలుసుకోవాలంటే తత్వం తెలుసుకోవాలి. మనకు తెలియదు, ఎంత మాత్రం చేస్తే మనకు తెలియదు. ఆ బ్రహ్మము కూడా ఎవరికి తెలియబడాలని అనుకుందో వారికి మాత్రమే తెలియబడుతుంది. మనం చాలా మంచి వాళ్ళం, మనం అనుకుంటే సరిపోదు, ఈశ్వరుడు అనుకోవాలి. అందుచేత ఈ భక్తుల్లో నాలుగు రకాలు. అందరం భక్తులే, ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా మనం అందరం భక్తులు. ఈ భక్తులు ఆ పుణ్యబలం ఏదో ఉంది, ఆ పుణ్య సంస్కారం ఏదో ఉంది, పరమేశ్వరుల పట్ల మనకి భక్తి కలిగింది. అందరికీ భక్తి ఉండవలసింది. అయితే ఈ భక్తులు నాలుగు రకాలుగా పరమేశ్వరుడు విభజించాడు. ఒకటి అప్పుడు ఆర్తులు. ఆర్తులు అంటే ఏంటి? వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఏదైనా సంకటం వచ్చినప్పుడు దేవుని తలుచుకుంటారు. ఆ దేవుని దయవల్ల ఆ కష్టం పోయిందనుకోండి, మరి దేవుడు మర్చిపోతారు. ఆర్తుడు అంటే కష్టం వచ్చినప్పుడు, అతని ఏదైనా విషాదానికి గురైనప్పుడు భగవంతుని ప్రార్థిస్తాడు, ఆ కష్టం తిరిగిన వెంటనే మర్చిపోతారు, వాళ్ళు ఆర్తుడు అన్నారు. తర్వాత అర్ధార్థి. అర్ధార్థి అంటే కోరికలు ఏ వాడికి ఏ కోరికలు ఉంటాయి అంటే వాడికి అసత్యాన్ని వాడు రచు అనుకుంటున్నాడు అనుకోండి, ఆత్మ కాదని ఆత్మ అనుకుంటున్నాడు అనుకో, నాకు తప్పనిసరిగా కోరిక కలుగుతున్నాయి. భేదబుద్ధి ఉన్నంత కాలం కోరిక వస్తూనే ఉంటుంది. అంటే ద్వైత ద్వైతం ఉన్నప్పుడు కోరిక ఉదయిస్తుంది. కోరిక మనకు కలిగినప్పుడు ఆ కోరికను సాటిస్ఫై చేసుకోవడం కోసం భగవంతుని ప్రార్థిస్తాం. భగవంతుని ఎందుకు ప్రార్థిస్తున్నాం? మన ఎనర్జీ వల్ల, మన ఇంటెలిజెన్స్ వల్ల కోరిక నెరవేర్చుకోలేం. అంటే మన శక్తి వల్ల కోరిక నెరవేర్చుకోలేకపోతున్నాం కాబట్టి భగవంతుడు సహాయం కావాలి కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటేనే కానీ కోరిక నెరవేరదని మనం గుర్తించినప్పుడు ఆయన ప్రార్థిస్తాం. మన వల్ల ఇవ్వకపోతే మనం దేవుని ప్రార్థించాం. మన వల్ల కాలేది దైవ సహాయం ఉంటేనే మనకి ఇది నెరవేరుతున్నాం అనుకున్నప్పుడే మనం దేవుని ప్రార్థిస్తాం. అప్పుడు నెరవేరవచ్చు కూడా. అంటే డివైన్ ఇంటర్ఫీరెన్స్ ఉండటం వల్ల కొన్ని కోరికలు నెరవేరుతాయి. దానికి డివైన్ ఇంటర్ఫీరెన్స్ అవసరం. ఏమో హ్యూమన్ ఎఫర్ట్ ఉంటే సరిపోదు. అలాగా మనకు కోరిక నెరవేరుతుంది. దేవుని ప్రార్థన వల్ల కూడా, అంటే ప్రార్థనకు కూడా శక్తి ఉంది. ఆ ప్రార్థన వల్ల కూడా మనకు ఆ కోరిక నెరవేరుతుంది. ఈశ్వరుని ప్రార్థించడంలో పొరపాటు ఉంది. మరి ఆ కోరిక నెరవేరేంటే దేవుడు మర్చిపోతాం. కొంత అందరూ కాదు, కొంతమంది నేను చెప్తున్నాను. అప్పుడు అంతేగా వీళ్ళు థర్డ్ క్లాస్ ఉంది ఈ భక్తులు అవడానికి. వీళ్ళు థర్డ్ క్లాస్ భక్తులు. వీళ్ళు ఎవరు అర్ధార్థిని ఆర్తుడిని అర్ధార్థి. ఎవరో జిజ్ఞాసు ఉన్నాడు. జిజ్ఞాసు అంటే తత్వాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేసేవాడు, సాధకుడు అన్నమాట. జిజ్ఞాసు అంటే సాధకుడు. జ్ఞాన సముపార్జనకు ప్రయత్నం చేసేవాడు జిజ్ఞాసు అంటే సాధకుడు. వాడు ఈ సాధకుడు జ్ఞాని ఉత్తమ భక్తుడు అంటే ఫస్ట్ క్లాస్ భక్తులు. అంటే తత్వాన్ని గ్రహించడానికి వాళ్ళు సాధన చేస్తారు. వాళ్ళకి లోకపరంగా పెద్ద విషయాలు ఏమి ఉండవు వాళ్ళకి, కానీ తత్వాన్ని గ్రహించడానికే వాడు సాధన చేస్తాడు. జ్ఞాన సముపార్జనకే సాధన చేస్తాడు. దానికి వాడు చేసి చేసి దాన్ని అందుకోవటానికి, ఆ సద్వస్తువుని అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు జిజ్ఞాసు. వాడి జిజ్ఞాసు ఏ సద్వస్తువు అయితే, ఏ తత్వం తెలుసుకోవడం కోసం అయితే జిజ్ఞాసు ప్రయత్నం చేస్తాడు. వాడికి ఆ తత్వం తెలిసిన తర్వాత, వాడి చేతికి అందిన తర్వాత, వాడి అనుభవంలోకి వచ్చిన తర్వాత వాడిని జ్ఞాని అంటారు. అంటే జ్ఞాని కూడా భక్తుడే అన్నాడు కృష్ణుడు. ఎందుకన్నాడంటే తత్వాన్ని విడిచిపెట్టి ఒక క్షణం కూడా వాడు ఉండడు. భగవంతుని విడిచిపెట్టి, ఆయన స్వరూపాన్ని విడిచిపెట్టి వేరుగా ఒక క్షణం కూడా ఉండడు. అంచేది వాడు కూడా జ్ఞాని కూడా భక్తుడే అని భగవద్గీతలో స్వామివారు చెప్పారు. అయితే నాలుగు రకాలైనటువంటి భక్తులు. ఇది మన అంతకంతకీ ఒకవేళ మనం ఆర్తితోడు ప్రారంభించినా మనం జ్ఞాన స్థితికి వెళ్ళాలి. మనం ఒకటో తరగతిలో జాయిన్ అయినా ఒకటో తరగతిలోనే ఎప్పుడు ఉండిపోవాలని అనుకోకూడదు. మీ ఒకటో తరగతిలో చేరామండి, క్లాసు గురించి కదలమనకూడదు. అంతకంటే పెద్ద క్లాసులకు వెళ్ళడానికి ట్రై చేయాలి. అంటే మీరందరూ కూడా జ్ఞానం వస్తుందా రాదా, వస్తుందా రాదా అని సందేహపడక్కర్లేదు. అది వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఏమి సందేహపడక్కర్లేదు, డౌట్ పడక్కర్లేదు. అంటే డౌట్ ఉన్నంతకాలం డౌట్ వస్తూ ఉంటుంది. జ్ఞానం మన స్వరూపమే, శాంతి మన స్వరూపమే, ఆనందం మన స్వరూపమే, సుఖం మన స్వరూపమే. అది అది అందకుండా అక్కడ మైండ్ డిస్టర్బ్ చేస్తాను మనం. పైగా లేని ఇంపార్టెన్స్ దానికి ఇవ్వకూడని ఇంపార్టెన్స్ మనం మైండ్కి ఇస్తూ ఉంటాం. ఈ దేహానికి మైండ్కి టాప్మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్లే మనకి అభిమాన బుద్ధి పెరుగుతాను. అభిమాన బుద్ధి చాలామందికి చిన్న మాట అంటే అభిమానం వచ్చేస్తుంది. అంటే దానికి కారణం ఏంటంటే ఈ దేహం మీద, మైండ్ మీద, మైండ్కి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం వల్లే అవి వస్తాము. అంటే మనస్సు వేరు, శరీరం వేరు కాదు. మనస్సుకు తొలిగి మైండ్ బాడీని మైండ్ అన్న ఇబ్బంది లేదు. అది అందుచేత దీన్ని లోపల నువ్వు నీ హృదయంలోనే అవ్యయ, ఇందాక ఉపదేశాలను చదివాడు, అవ్యయ ఆభవ పూర్ణ చిత్తు సుఖం. ఎటువంటి సుఖం ఉందంటే నీ హృదయంలోనూ ఉందా సుఖం, బయట ఎక్కడా సుఖం లేదు, ఉందని నీకు అనిపిస్తుంది. నీ ఎన్ని జన్మలు వెతికినా నీకు బాహ్యంగా సుఖం దొరకదు, అది లేదు కాబట్టి ఉంటే దొరుకుతుంది. కానీ సుఖం ఎక్కడుందంటే భగవంతుడు కూడా నేను హృదయంలో ఉన్నానని చెప్పి అది అందరూ అర్థం చేసుకోలేరు కాబట్టి తర్వాత కృష్ణుడేను స్కందుడేను రాముడేను అని చెప్పాడు. అంటే హృదయంలో ఉన్న స్థితి మనం అర్థం చేసుకోవడం కష్టం. అంటే సాకారంగా మేనిఫెస్టెడ్ గాడ్స్ రాముడు కృష్ణుడు వీటి గురించి మనకి చెప్పారు. అంటే నీ హృదయంలో ఎటువంటి సుఖం ఉంది, నీకు నీ స్వరూపం వ్యక్తం కాగానే ఆవ్యయ ఆభవ పూర్ణ చిత్త సుఖం, అది ఎటువంటి సుఖం, నువ్వు ఎంత అనుభవించినది తరగదు, అది వ్యయం కాదు. నీ హృదయంలో నువ్వు సుఖాన్ని ఎంజాయ్ చేస్తున్నావు అనుకో, అది అనుభవంలోకి వచ్చాక నువ్వు ఎంత అనుభవించినప్పుడు నువ్వు తరగదు నీకు. అసలు నీ దేహం ఉందో లేదో నీకే తెలియదు. భాగవతంలో ఒక మాట ఉంది, బాగా సారా తాగిన వాడికి ఒంటి మీద భక్తం ఉందో లేదో తెలియదు, అలాగే ఆత్మస్వభావం అనుభవించిన వాడికి అది శరీరం ఉందో లేదో తెలియదు, శరీరం ఉన్నా ఒకటినట్టు ఊడిపోయినా ఒకటినట్టు, అతి ఆత్మసుఖం అది తరగదు. వాడికి అవ్యయం దేం కాదది, అవ్యయ ఆహార పుట్టని సుఖం అంటున్నది. హృదయంలో ఉన్న సుఖం ఎటువంటిది, ఇది పుట్టని సుఖం. అంటే ఆత్మకు పుట్టిక లేదు, ఆ పుట్టిక లేని ఆత్మలో ఏ సుఖం ఉందో ఆ సుఖం నీకు అనుభవంలోకి వస్తుంది. అవ్యయ ఆభవ పూర్ణంగా ఉంటుంది ఆ సుఖం, అందులో వెలితి ఏమీ లేదు, వెలితి ఏమీ ఉండదు, అందులో పూర్ణ చిత్ ఆ చిత్త సుఖం అంటే ఏంటి, ఆత్మసుఖం, చైతన్యం. అదేంటది చైతన్యం, చైతన్యానికి కారణం ఏమి లేదు, అది ఉండటం వల్లది తెలియబడుతూ ఉంటుంది. అటువంటి సుఖం, అటువంటి అన్బ్రోకెన్ అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్ అది ఎక్కడుందంటే నీ హృదయంలోనే ఉంది. అది దానికి లోచూపు కావాలి. దానికి ఏం కావాలి, లోచూపు కావాలి. అంటే మనకి చర్మదృష్టి శవదృష్టి ఎక్కువ, శివదృష్టి తక్కువ. అంటే శివదృష్టి వల్ల నీకు ఏం కలుగుతుంది, లోదృష్టి కలుగుతుంది. లోదృష్టి కలగాలంటే ఈ రూపదృష్టి నామదృష్టి తగ్గాలి. అంటే మనం ఏది చూసినా ప్రపంచంలో ఏ వస్తువుని చూసినా రూపదృష్టితోటి నామదృష్టితోటి చూస్తాం. ఆ రూపదృష్టితోటి నామదృష్టితోటి చూస్తున్నంత కాలం మనస్సు బాహ్య ముఖానికి పడుతుంది. బాహ్య ముఖానికి పరిగెడుతున్నటువంటి నీ మనస్సుని, బాహ్యానికి విజృంభిస్తున్న నీ మనస్సుని వెనక్కి మళ్లించటమే గురువు చేస్తాడు, బాహ్యమైన గురువు చేస్తాడు. అది ఈ రూపదృష్టి తగ్గించుకోవాలి. రూపదృష్టి నామదృష్టి కదా మనం ప్రపంచంలో చూసేటప్పుడు, రూపం నామం క్రియ ఇదే ప్రపంచం. అంటే ఈ రూపదృష్టి నామదృష్టి నువ్వు తగ్గించుకోవటం నీ మనస్సు దానంతరది ఉపసంహరించబడుతుంది. అంటే ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి, నేను ఉదయిస్తే ఎక్కడ పడుతుంది, కింద పడుతుంది. అలాగే నీ మనస్సుకి ఎప్పుడైతే రూపదృష్టి నామదృష్టి తగ్గిందో దానంతరది అదే హృదయంలోకి వెళ్ళిపోతుంది. ఇంచి దాన్ని భర్తపడేసి అదే నువ్వు నీ మనస్సుకి భర్తపడేసి ఎక్కడ ఉందంటే, అంటే హృదయము అంటే నేను అనే తలంపు నీలో ఎక్కడ పుడతాందో అదే హృదయం. నేను అనే తలంపు దేవుడు ఉన్నాడో లేదో వదిలేయండి, దేవుడు ఉన్నాడు అది అటయించండి, ముందు నేను లేను ఎవడో అనడు. ఆ నేను అనే తలంపు నీలో ఎక్కడ పుడతాందో అదే ఎక్కడ ఉదయిస్తాందో, నేనే తలంపు ఫస్ట్ థాట్ ఐ థాట్ నీలో ఎక్కడైతే అరైవ్ అవుతుందో అదే హృదయం. అయితే దాని వేదాంత పరిభాషలో ఏమంటారంటే ఆధ్యాత్మిక హృదయం అంటారు. భౌతిక హృదయం, భౌతిక హృదయం మన బ్లడ్ని రక్తాన్ని పంపు చేస్తుంది. ఈ ఆధ్యాత్మిక హృదయంలో నీ వాసనలు, నీ పూర్వజన్మ గొడవలు, నీ సంస్కారాలు ఇవన్నీ కూడా దాచిపెట్టి ఉంచుతుంది నీ హృదయం. ఎంత ఉపనిషత్తులో చెప్పాడు, యోగి వారు తన దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో నువ్వు చేసిన పనులు నీకు వచ్చిన తలంపులు ఇవన్నీ నీ హృదయమే జాగ్రత్త పెట్టి ఉంచుతుంది. అక్కడ అంటే మనం ఏదైనా చెడ్డ చేస్తే దానికి ఎప్పుడోకప్పుడు మనం సమాధానం చెప్పి తీరాలి, మంచి చేసినా అంతే. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక అనుభవంలోకి వచ్చి ఏదైనా మనలో తలంపు ఉందనుకోండి, ఏదైనా ఒక చెడు తలంపు ఉందనుకోండి, ఆ చెడు తలంపు కూడా ఏదో రకంగా మనకు అనుభవంలోకి రాకుండా అది బయటకు వెళ్ళదు, పది జన్మల తర్వాత కూడా ఆ వాసన తలంపుగా వస్తుంది. ఆ తలంపును మనం ఆ తలంపు వల్ల మంచో చెడ్డ మనం అనుభవిస్తేనే కనుక బయటికి అపోదు, అనుభవిస్తే బయటకు పోతుంది. అంటే కన్నర పడక్కర్ల. ధ్యానం అంటే యుద్ధం, ధ్యానం చేయటం అంటే ఏంటి, యుద్ధం అంటే నువ్వు ఏదో ఒక తలంపు మీద నీ మనస్సు నిలబెట్టి ఉంచుతావు, మిగతా తలంపులు అన్ని ముసిరేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక తలంపు మీద నిలబడ్డావో మిగతా తలంపులకి దానికి ఫుడ్ ఆగిపోతాయి, అంటే ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది మిగతా తలంపులకి, స్లోగా వీక్ని అయిపోతాయి మిగతా తలంపులు. అందుచేత నీకు ధ్యానం కూడా ఒక యుద్ధం లాంటిదే, ధ్యానం చేయటం మంచిది అని నిన్న మనం అంటే రమణ మహర్షి గారిని ఒక రెడ్డి గారు గురువు అవసరమా అని, నువ్వు లఘువుగా ఉన్నంత కాలం గురువు అవసరమని చెప్తారు. నువ్వు ఒక వీక్ మైండ్కి స్ట్రాంగ్ మైండ్ యొక్క సపోర్ట్ అవసరం వ్యవహారికంగా కూడా. ఒక వీక్ మైండ్కి ఒక స్ట్రాంగ్ మైండ్ సపోర్ట్ ఉండాలి. అలాగే గురువు అవసరం అంటే నువ్వు లఘువుగా ఉన్నంత కాలం నువ్వు గురువు నీకు అవసరం. అది ఇక్కడ ఎవరో ఒక భక్తురాలు ఎవరు అడుగుతున్నారంటే ఆత్మసిద్ధికి గురువు అవసరమాని, ఆత్మ లాభానికి అంటే ఆత్మ అనుభవానికి. ఆత్మ అంటే ఎవరో ఎవరో అనుకోకండి, మీరే ఆత్మ. ఆత్మ అంటే ఎవరో ఎవరో అనుకోకండి, మీరే ఆత్మ. ఎవరు మీరే, మీకు తెలిసి మీకు తెలియకపోయినా అది మీరే, మీకు తెలియకపోయినా అది మీరే. అంటే దానికి పుట్టుకు లేదు, దానికి పుట్టుక లేదు. నీకు ఆత్మానుభవం కలిగిన వెంటనే నాకు పుట్టుక లేదన్న సందర్భం నీకు తెలుస్తుంది వాడు మోక్షానికి అర్హుడు. వారికి నేను పుట్టాననుకున్న వారికి ఎవరికి మోక్షం రాదన్నారు రమణస్వామి. దేహం పుట్టింది, నేను పుట్టాను అనుకుంటున్నామంటే దేహం పుట్టింది కాబట్టి దానితో తర్వాత ఆత్మానుభవం వచ్చిన తర్వాత అసలు నాకు పుట్టుక లేదన్న సంగతి వాళ్ళకి తెలుస్తుంది. అంచేత ఆత్మకు పుట్టుక లేదు కాబట్టి అది. అంచేత నేను పుట్టాను అనుకునే వాడికి మోక్షం కలగదు, అంటే వాడికి దేహబుద్ధి అక్కడ ఉంది. అంటే మనం చేసే సాధన యొక్క ఒక లక్ష్యం ఉండాలి. ఎన్ ఎయిమ్లెస్ లైఫ్ ఈ ఆల్వేస్ మెజరబుల్ లైఫ్. ఏదైనా జీవితంలో లక్ష్యం లేకుండా జీవించకూడదు. అన్నిటికంటే ఈ సృష్టిలో అన్నిటికంటే పరమ పవిత్రమైనది, ఉత్కృష్టమైనది, ఉదాత్తమైనది జ్ఞానం. జ్ఞానం జ్ఞానం అంటే రమణ మహర్షి గారు లోక జ్ఞానం గురించి శాస్త్ర జ్ఞానం గురించి ఆయన చెప్పలేదు. ఈ ప్రపంచం అంతా కూడా ఒక తత్వం వ్యాపించి ఉంది, ఈ ప్రపంచం అంతా కూడా ఒక తత్వం వ్యాపించి ఉంది. మొత్తం సృష్టి అంతా కూడా మొత్తం అన్ని ఈ లోకమే కాదు ఇతర లోకాల్లో కూడా మొత్తం లోకాలన్నంతటి ఏ తత్వం అయితే వ్యాపించిందో ఆ తత్వం నీ హృదయంలోనూ ఉంది. ఆ నీ హృదయంలో నా తత్వాన్ని నీకు అది నీకు నేనుగా వ్యక్తమైతే ఇప్పుడు నీ మనస్సు నీకు ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తమవుతుందో లోకం అంతా వ్యాపించిన తత్వం కూడా నీ హృదయంలోనూ ఉంది. ఆ నీ హృదయంలో ఉన్న తత్వం నీకు నేనుగా వ్యక్తమయ్యో వ్యక్తమైతే అది జ్ఞానం. ఇట్ ఈజ్ ట్రూ నాలెడ్జ్, అది విద్యా జ్ఞానం కాదు, ఆత్మ జ్ఞానం. అది ట్రూ నాలెడ్జ్, అది అది నీకు ఎలా వ్యక్తమవ్వాలి, ఎక్కడో ఉన్నారో చూడటం. వైకుంఠం అంటే నీ మనస్సు ఎక్కడ లయమవుతుందో, నేను నీ తలంపు ఎక్కడ లయమై కరిగిపోతుందో అదే వైకుంఠం అని చెప్పారు రమణాచార్యుడు. నీ రాకపోకలు లేని తత్వం నీ హృదయంలో ఉంది. అంటే ఈ మనస్సు ఎక్కడైతే లయమవుతుందో, ఈ నేనే తలంపు ఎక్కడ అణిగిపోతుందో అదే వైకుంఠం. అది నీ భాష్యంలో ఉన్న వైకుంఠానికి వెళితే వెళ్ళొచ్చు, మళ్ళీ మొడమలు వచ్చేది మనం. అది అవి రాకపోకలు తప్పవు. అందుచేత నీ హృదయంలో మొత్తం సృష్టి యొక్క రహస్యం అంతా కూడా ఎక్కడుంది, మొత్తం అన్ని సుఖాలు అన్ని అన్ని బాధలకి మనస్సే కారణం. అది అనుకుపోతే ఏది లేదు. అంటే రమణాచార్యుడు ఉన్నాయంటే మనస్సుంటే నువ్వు ఉన్నావు, మనస్సుంటే నేను ఉన్నాను, మనస్సుంటే పూర్వజన్మ ఉంది, మనస్సుంటే రాబోయే జన్మ ఉంది, ఇంకా ఇతర లోకాలు ఉన్నాయి, మనస్సుంటే అంతా ఉంది. అది లేకపోతే ఏది లేదు. మనసుంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. దాన్ని చింపేయమంటున్నారు, అదే సాధన యొక్క ప్రయోజనం. తెరని చింపమంటున్నారు, ఆ మూతిని బయటికి తీసేది నువ్వు కొండలో ఉన్న అన్నం నీకు కనిపిస్తుంది, నీ హృదయంలో ఉన్న శాంతి నీకు దొరుకుతుంది. అంటే ఉడికి ఈ మనస్సు మూకుడిగా ఉంది పైన, నీ హృదయమైనటువంటి ఆ కొండలో ఆ శాంతిలో పైకి మూకుడిగా ఉంది. ఆ మూకుడికి మనం పక్కకు తొలగిస్తే కాస్తున్న శాంతి నువ్వు కనిపెట్టక్కర్లేదు, నీ హృదయంలో సిద్ధంగా ఉంది అని. సిద్ధంగా సిద్ధ పురుషుడు అంటే జ్ఞాని సిద్ధ పురుషుడు అని అంటారు. సిద్ధంగా ఉన్న వస్తువు ఎవరైతే గ్రహించారో, ఎవరైతే అనుభవపూర్వకంగా ఎవరైతే సిద్ధంగా ఉన్న వస్తువుని తెలుసుకున్నాడో వాడు సిద్ధ పురుషుడు. ఒక జ్ఞాని మాత్రమే సిద్ధ పురుషుడని పిలుస్తారు. అంటే ఇక్కడ ఇక్కడ ఏమిటంటే ఆత్మసిద్ధికి గురువు అవసరమా అని.
అయితే గురువు మన శరీరం మరణించిన తర్వాత మనకున్న బంధువులతోటి మనకున్న స్నేహితులతోటి మనకున్న పరిసరాలతోటి సంబంధం తెగిపోతున్నా, కానీ గురువుతోటి నా సంబంధం తెగదు. వాడి గురువు ఇంకేదంటే వీడు మన శిష్యుడు మరిచిపోయిన గురువుని గురువుని గురువు ఎన్నే మరిచిపోడు. గురువు అంటే ఎవడు? ఆత్మ. గురువు అంటే ఎవడు? ఆత్మ. వాడు ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడు. నీ శరీరం మరణించిందని నువ్వు ఎక్కడ పుట్టినా నేను చూసుకుంటా ఉంటాడు. పూల నోట్లో పడ్డ మాంసపు ముక్క బయటికి లాగొచ్చు, కానీ గురువు అనుగ్రహంలో పడ్డవాడు రక్షింపబడతాడు. కానీ వాడు అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి అవకాశం లేదు అన్నాడు రమణాచార్యుడు. పూల నోట్లో పడ్డ మాంసపు ముక్క వస్తే బయటకు రావచ్చు. పురి నోట్లో నీ చేయి పెట్టి బయటకు తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ గురువు అనుగ్రహంలో పడ్డవాడు, ఆ గురువు దృష్టిలో పడ్డవాడు రక్షింపబడతాడు. కానీ ఏనాడు వాడి చేత? గురువు బడడు. అంటే వాడిని రక్షిస్తాడు మోక్షాన పొందే వరకు, వాడు ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి అయ్యే వరకు వాడిని గురువు విడిచిపెట్టడు. అంటే మన శరీరం మరణించినప్పుడు మన అందరితోటి, చుట్టాలతోటి, స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతోటి, అందరి పరిసరాలతోటి, నిరుగురు వాళ్ళతోటి, మరి అందరితోటి సంబంధం తెగిపోతున్నాయి. కానీ గురువుతోటి మనకి సంబంధం తెగదు. గురువు అంటే మనకి పెద్ద చట్టం. గురువు అంటే ఎవడు? బిగ్గెస్ట్ రిలేటివ్ అనమాట, పెద్ద చుట్టం. మనకి పెద్ద చుట్టం వాడు ఈ శరీరం పడిపోయిన మన చుట్టం మనల్ని విడిచిపెట్టడు. అది వాడు మనకి వాడికి అనుభవం బ్రహ్మానుభవం కలిగే వరకు మనం వెంటాడుతూనే ఉంటారు. మనం ఏ జన్మలో ఉన్నామో, ఏ శరీరం తొడిగామో, ఎక్కడ ఉన్నామో చూసుకుంటూ ఉంటాడు గురువు. వాడు వెంటాడు వాడు ఎలా ఉన్నాడు? మన హృదయంలోనే ఆత్మగా ఉన్నాడు కదా. వాడి స్వరూపాన్ని మనకి ఇచ్చే వరకు, వాడు ఆ స్వరూపాన్ని మనకి ఇవ్వటానికి మనలో ఏ ఆటంకాలు ఉన్నాయో తొలగించే వరకు మనం విడిచిపెట్టడు వాడు గురువు. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, ఏమంటే జిడ్డు కృష్ణమూర్తి గారు గురువుతోటి అవసరం లేదు, గురువు అక్కర్లేకుండా కూడా జ్ఞానం సంపాదించవచ్చు అని చెబుతున్నారు జిడ్డు కృష్ణమూర్తి గారు, దాని గురించి నీ అభిప్రాయం ఏమిటని రమణ మహర్షి గారిని అడిగారు. అయితే ఆయన ఏమని చెప్పారంటే, జిడ్డు కృష్ణమూర్తి గారు గురువు అవసరం లేకపోవచ్చు, అందరికీ గురువు అవసరం లేదని ఆయనకైనా తెలుసు అన్నారు. అంటే ఏం సమాధానం చెప్పినా సహేతుకంగా ఉంటుంది, అది సమగ్రంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది. అంటే జిడ్డు కృష్ణమూర్తి గారికి ఆయన గురువు అవసరం లేకపోవచ్చు, అది రైతే. కానీ లోకంలో అందరికీ గురువు అవసరం లేదన్న సంగతి ఆయనకి ఎలా తెలుసు? గురువు అంటే బోధ శ్రవణ జ్ఞానాదుల కన్నా ఎక్కువ గురువు అనుగ్రహమే అత్యంత బలీయమనేది, అత్యంత బలీయమనేది. అంటే నీకు గురువు అనుగ్రహం అంటే గురువుకి సేవ చేయటం ద్వారా కూడా, అంటే గురువు యందు ప్రేమ కలిగి ఉండటం వల్ల నీకు దానివల్ల కూడా నీకు జ్ఞానం కలుగుతుంది. దానివల్ల కూడా నీకు జ్ఞానం కలుగుతుంది. చిట్కాలు నేర్చుకోండి, పెద్ద ఎక్కువ కష్టపడిపో అక్కర్లేదు. ఎర్ర మనిషిని గౌరవంగా చూడటం వల్ల మనకు అహంభావన తగ్గుతుంది, ఎర్ర మనిషిని అగౌరవంగా చూడటం వల్ల మనకు అహంభావన పెరుగుతుంది. ఎర్ర మనిషిని గౌరవించడంలో పైగా మనకు నష్టం లేదు. ఈ ఎతకాలం మాటలు మాట్లాడితే కొంతమంది మాట్లాడితే హేళనగా మాట్లాడతారు, అది ఒక అలవాటు. అది వాళ్ళకి తెలియకుండా ఈ హేళనగా మాట్లాడటం వల్ల వాళ్ళకి అహంభావం వాళ్ళకి తెలియకుండా పెరిగిపోతుంది, ఫుడ్ సప్లై పెరిగిపోతూ ఉంటుంది. అక్కడ మీరు హేళనగా మాట్లాడకుండా నెమ్మదిగా మాట్లాడుతూ, నిశ్చలంగా మాట్లాడుతూ, నిదానంగా మాట్లాడితే వాళ్ళు శ్రేయస్సు కోరి మీరు మాట్లాడుతుంటే, వాళ్ళు చైతన్య స్థాయి పెరగాలి అనేటువంటి సహృదయంతో మీరు మాట్లాడుతుంటే మీకు తెలియకుండా మీ అహంభావం తగ్గుతుంది. అంటే మాట కాదు కూడా మనం జాగ్రత్తగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. అంటే మాట కూడా మనకి, ఈ మాట కూడా చాలా ముఖ్యం, మాట కూడా చాలా ముఖ్యం, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే బోధ శ్రవణ జనాదుల కన్నా ఎక్కువ గురువు అనుగ్రహం ఏది దాన్ని ఫలింపజేస్తున్నవయ్యా? గురువు అనుగ్రహం అత్యంత బలీయమైనది. మిగతా అవన్నీ రెండో పక్షం, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఇది ఇవన్నీ ఈ చదువుకోవటాలు ఇవన్నీ దానివల్ల ఫలితాలు ఉంటాయి, అన్నీ కూడా రెండో పక్షం. ఏది శ్రవణాలు చేయటమనే సెకండరీ. అతి ప్రధానము సారవంతము ఎస్సెన్స్ దాని దాని గురువు అనుగ్రహం మాత్రమే. ఆత్మకు మరొక పేరే అనుగ్రహం. ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా లేడు, ఏంచేతైన స్వరూపమే అనుగ్రహం. ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా లేడైన స్వరూపమే అనుగ్రహం. అంచేత బ్రహ్మము ఉన్న వస్తువు బ్రహ్మము. దాని గురించి మిగతా అది విడిచిపెట్టి మిగతా విషయాలు ఏది మాట్లాడినా రమణ మహర్షి గారు మాట అనేవారు. ఆ లేని దాని గురించి మిమ్మల్ని ఎవరు ఆలోచించమన్నారు? దాని గురించి ఎవరు మాట్లాడమన్నారు అని ఉన్న వస్తువు ఉంటే దాని గురించే మీరు శ్రవణం చేయండి, దాని గురించే మీరు మననం చేయండి, విసుగొచ్చేలాగా చేయండి, అప్పుడు అది మీకు అనుభవంలోకి వస్తుంది. లేని గొడవలు అసలు వాటి గురించి మిమ్మల్ని ఎవరు ఆలోచించమన్నారు, ఎవరు తలపెట్టుకోమన్నారు, అక్కర్లేని గొడవలని ఎవరు మిమ్మల్ని తలపెట్టుకోమన్నారు అంటూ ఉండేవారు. అదంతా మాయ. అదంటే ఏంటి? అది మాయ. అంటే ఏదైతే లేదో అది మాయ. మాయ అంటే ఏదైతే లేదో అది మాయ. ఏదైతే నీకు నీ శాంతికి, నీ సుఖానికి, నీ ఆరోగ్యానికి, నీ శారీరక ఆరోగ్యానికి, నీ మానసిక ఆరోగ్యానికి ఏ అలవాట్లయితే అడ్డుగా ఉంటున్నాయో ఆ అలవాట్లను తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. దాన్ని పోగొట్టుకోనేది ఎలాగా అంటే నువ్వు ఆత్మ కోసం వెతకటం ప్రారంభించు. అంటే నీ దేవుడి కోసం వెతకటం ప్రారంభించు. నువ్వు ఇప్పుడు మనం తూర్పుకి వెళ్తా అంటే పడమరకు దూరం అవుతాం, పడమరకు వెళ్తా అంటే తూర్పుకి దూరం అవుతాం, అంతే కదా. అమలాపురం వెళ్ళిపోయి మొరమళ్ళకు దూరం అవుతాం. అలా మొరమళ్ళు వస్తా అంటే అమలాపురం దూరం అవుతుంది. అదేవిధంగా నువ్వు నీ హృదయంలో నా ఈశ్వరుని, నా పరమేశ్వరుని, నా సర్వేశ్వరుణ్ణి అది ఆయన దర్శించుకోవడం కోసం నువ్వు ప్రయత్నం మొదలుపెడితే, ఆయన ఎందు ఆకర్షించబడుతుంటే, నువ్వు ఈ నువ్వు నిరంతరము ఈశ్వరుని చింతిస్తుంటే, ఆయన రూపాన్ని ధ్యానం చేస్తుంటే, ఆయన చెప్పిన మాటలను వింటా ఉంటే, ఈశ్వరుడు చేసిన లీలలు నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకుంటా అంటే, ఈ దురలవాట్లు వాటిని ఈ దురలవాట్లకు వాటంతటయో వాటంతట నీకు తెలియకుండానే వాటికి నువ్వు దూరం అవుతా ఉంటున్నాడు రమణాచార్యుడు. వాటితో నువ్వు కుస్తీ పట్టక్కర్లేదు. అలవాట్లతో కుస్తీ పడితే, వాసనతో కుస్తీ పడితే నీ సాధన వయసు సంవత్సరం వాటి వయస్సును కొన్ని వేలు సంవత్సరాలు అంచేది వాటి చేతిలో ఊడిపోతావు నువ్వు. అంచేది నువ్వు పరమేశ్వరుని స్మరించుకుంటావు, నీ పనేది నువ్వు చూసుకుంటా ఉండు, ఆ నెమ్మదిగా దురల వాటిని నీ విడిచిపెట్టి బయటకు పోతాయి అంటున్నాడు. గర్భవతులేదే అంటే మీరు ఆ దురల వాటిని స్మరించడం మానేస్తే, ఈశ్వరుని స్మరించుకుంటూ ఉంటే ఎలవాట్లకి మీరు వాటంతటా ఏ మీరు వాటికి దూరం అవుతారు. దూరం అయ్యి కూడా రాలిపోతాయి, అవి నెమ్మదిగా రాలిపోతాయి, మీకు తెలియకుండానే రాలిపోతాయి. అంచేత ఇది కష్టమే, ఈ చిక్కు విడిపోయేది కాదు. ఏదైనా ఈశ్వరు ఈ దురల వాటిల నుంచి బయటపడటం మీరు చెప్పినంత తేలిక కాదు, ఇది కష్టమే అంటున్నారు ఈ భక్తుడు. మీకు అర్థమవుతుందే? ఈ మధ్యన ఒక డాక్టర్ గారు రోగితో ఒక మాట చెప్పారు. ఏంటంటే నువ్వు సిగరెట్లు కాల్చడం వెంటనే మానేయాలి, ఈ సిగరెట్లు కాల్చడం నువ్వు మానకపోతే నీ రెండు కాళ్ళు తీసేయవలసి వస్తుందని. అంటే అది జబ్బే ఉంటే మనకు తెలియదు. అంటే ఆ రోగం మేరకండి నీ రెండు కాళ్ళు తీసేసినా నాకు ఇష్టమే, కానీ సిగరెట్లు కాల్చే అలవాటు మటుకు నేను వదులుకోనన్నాడు అట్టుబాడు. అంటే దానికి అలా దానికి స్థిరపడిపోయాడు, అలవాటికి స్థిరపడిపోయాడు. అంచేత ఈ అహంకారాన్ని పోగొట్టుకోమంటున్నారు మీరు, ఈ అహంకారాన్ని పోగొట్టుకోమంటున్నారు. మీరు మాట తేలిగ్గానే చెబుతున్నారు, అది పోగొట్టుకోవడం అంత తేలిగ్ కాదు. ఎడే భక్తుడు అంటున్నాడు అంటే నిజమే, నువ్వు చెప్పింది బాగానే చెబుతున్నావు. ఈ అహంకారం వల్లే అన్ని చిక్కులని, కుటుంబంలో వచ్చినా గ్రామంలో వచ్చినా సమాజ పరంగా వచ్చినా అన్ని చిక్కులు, ఈ డొమెస్టిక్ ట్రబుల్స్, ఈ డొమెస్టిక్ డిఫికల్టీసు, డొమెస్టిక్ డిసప్పాయింట్మెంట్సు, డొమెస్టిక్ టెన్షన్స్, ఈ చిక్కులు, ఈ చిరాకులు, ఇవన్నీ కూడా ఇవన్నీ అహంకారం వల్ల వస్తున్నాయి. ఈ పరస్పర విరోధాలు, ఈ పరస్పర కలలు, ఈ పరస్పర కలహాలు, పరస్పర ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అహంకారమే కారణమయ్యా. పేచీలు కూడా చాలా కొంత కొన్ని కొన్ని పేచీలు కారణం ఉండదు. అసలు అహంకారం వల్ల పేచీలు పెరిగిపోతూ ఉంటాయి. ఏంటి పేచీకి కారణం ఏంటి? నువ్వు వెతికితే కారణం కనపడదు. చివరికి అహంకారమే కారణం అని తేలుతుంది మనకు. అంటే చాలా పేచీలకు అహంకారమే ఆ కారణం. అంటే అహంకారంలో ఉన్న కారణం తీసేయమంటున్నాడు. ఇప్పుడు భగవాన్ చెప్పేది ఏంటంటే అహంకారంలో అహం ఉన్న ఇబ్బంది లేదు, ఆ కారణం తీసేయమంటున్నాడు. అంటే పరస్పర విరోధాలకు కూడా అదే కారణం. ఆత్మని వెతికేది ఎవరో కనుక్కో. అంటే ఇక్కడ భగవాన్ ఏమంటున్నాడంటే, నువ్వు ఆత్మని వెతకడం కష్టం అంటున్నావు, ఆత్మని వెతకడం కష్టం అంటున్నావు, ఆత్మని వెతకడం నీకు కష్టం కింద కలిగితే ఆత్మని వెతికేది వాడు నీ లోపల ఒకడు ఉన్నాడు కదా, వాడెవరో కనుక్కో. అంటే ఆ దేవుడు, కొంతమంది నాకు దేవుణ్ణి చూడాలండి, దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని అంటారు చాలామంది. భగవాన్ ఒక నాడు దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నవాడు ఒక నీ లోపల ఉన్నాడు కదా, వాడెవరో తెలుసుకో సరిపోతుంది. దేవుణ్ణి తెలుసుకోవాలి నువ్వు అనుకుంటున్నావు, సరే మంచిదే తెలుసుకో, ఆ రకంగా నీకు ఇష్టమైతే తెలుసుకో. దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నవాడు నీ లోపల ఒకడు ఉండాలి కదా, నీ శరీరం అనుకోవటాలో తెలుసుకోమని. ఎవరో ఒకడు ఉన్నాడు వాడు, వాడు అనుకుంటున్నాడు దేవుణ్ణి తెలుసుకోమని, దేవుణ్ణి తెలుసుకోవాలని. వాణ్ణి తెలుసుకున్నా దేవుడు తెలియబడతాడు అన్నాడు. అది అందుచేత అయితే అందరికీ స్వర్గలోకానికి వెళ్ళాలని నా లేదా వైకుంఠానికి మనం అందరం చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలని వైకుంఠానికి వెళ్ళాలని ఈ పూజలు చేస్తూ ఉంటాం జపాలకి అసలు ఉద్దేశం అది ఎక్కడికో మనం వైకుంఠానికి వెళ్ళిపోదాం కైలాసానికి వెళ్ళిపోదాం అని అంటే ఈ వైకుంఠానికి వెళ్ళి ఈయనెవడు కైలాసానికి వెళ్ళి ఈయనెవడు ఈయన బోన్లో పెట్టి విచారణ చేయమంటున్నారు అదే జ్ఞాన మార్గం అని చెబుతున్నారు రమణాచార్యులు వీడు నువ్వు వైకుంఠం నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతావు కైలాసానికి వెళతావు వైకుంఠానికి వెళతావు బాగా వెళ్ళటానికి ఒకడు ఉండాలి కదా వాడి ఈ నేనే ఈ బుజ్జిగాడే ఈ జీవుడే వెళతాడు ఎవరైతే ఇప్పుడు మనకు నేనుగా వ్యక్తం అవుతున్నాడో వీడే వైకుంఠానికి వెళ్ళినా కైలాసానికి వెళ్ళినా వాడిని ఒకసారి బోనెక్కించి విచారణ చెయ్యి వాడి అదే జ్ఞాన మార్గం వాడిని విచారణ చేయటమే జ్ఞాన మార్గం అంచేత ఆత్మని తెలుసుకోవాలని అనుకుంటున్నావు అయితే ఆత్మని తెలుసుకోవాలని అనుకునేవాడు ఎవడు వాడిని వెతుక్కోపోయి వాడిని వెతుక్కొని నీకు తెలుస్తుంది నీకు ఆత్మను కనుగొంటావు అంటే వాడు తెలియకపోతే వాడిని నువ్వు ఆత్మను కనుగొంటావు అహమయం కుతో భవతి చన్మత అయి పతత్సహం నిలవిచారణం అదేంటది నిధవిచారణం ఏదైతే నీకు నేనుగా వ్యక్తమవుతుందో దాని మూలాన్ని దాని సోర్స్ని దాని యొక్క ఆరిజిన్ని తెలుసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నమే నిధవిచారణం అది ట్రూ ఇంక్వైరీ కి ఎలా వస్తుందని అది ఏ సోర్స్ లోంచి వస్తుందనే దాన్ని నువ్వు వెతుకు వేదికితే అది ఉపసంహరించుకుంటుంది అది విచిత్ర అవుతుంది దాని సోర్సులో కది అది విచిత్ర అవుతుంది ఆ నేను యొక్క మూలాలను వెతకటమే నిధవిచారణ రమణ మహర్షి గారు ఆత్మానుభవం పొందటానికి మూడు మార్గాలు చెప్పారు దాని మార్గత్రయము అంటారు రమణ పరిభాషలో దాని ఏమంటారు మార్గత్రయం అంటే మూడు మార్గాలు నీ లోపలం నీ స్వరూపాన్ని వ్యక్తం కావడం కోసం మూడు మార్గాలు చెప్పారు అది ఏంటంటే ఒకటి ఆత్మని వెతకటం రెండు ఆత్మలో మొరగటం మూడు ప్రాణాయామం అది అంటే స్థూల బుద్ధి ఉన్న వాళ్ళకి ప్రాణాయామం సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళకి ఆత్మని వెతకటం ఆత్మని మొరగటం ఆత్మలో మొరగటం అంటే ఏంటంటే ఇప్పుడు నీ మనస్సు ఎక్కడ ఉంది శిరస్సులో ఉంది నీ మైండ్కి సీట్ ఏది శిరస్సులో ఉంది మనస్సు శిరస్సులో ఉండటానికి నీ ప్రయత్నం అక్కర్లేదు మనస్సుని హృదయంలో నిలబెట్టి ఉంచడానికి ప్రయత్నం కావాలి మనస్సుకి పుట్టిల్లు హృదయం అత్తవారిల్లు శిరస్సు అంతేకాదు ఏమి చేస్తుంది రాత్రులు పుట్టింటికాగా ఉంటుంది పగలేమో అత్తవారింటికాగా ఉంటుంది ఏది ఈ మనస్సు అంతేది నీ మనస్సుని ఎక్కడికి పంపాలనో పుట్టింటికి పంపాలి అది పుట్టిన చోటికి పంపాలను నీ మనస్సు నీ శిరస్సులో ఇప్పుడు ఎంత నార్మల్గా ఉంటుందో ఎంత న్యాచురల్గా ఉంటుందో అదేవిధంగా నీ మనస్సును హృదయస్థానంలో నిలబెట్టి ఉంచగలగాలి నువ్వు నా అది ఎలా ఉగ్గబెట్టుకున్నట్టు ఉండకూడదు అది న్యాచురల్గా ఉండాలి అది నార్మల్గా ఉండాలి నీ ఇంటికాలు నువ్వు ఎలా ఉంటున్నావో అలా ఉండి కానీ చుట్టాలు ఇంటికాలు ఎలా ఉంటున్నావో అలా ఉండవు నువ్వు నీకు అర్థమవుతుందే ఎలాగైనా మన ఇంటికాలు మనం న్యాచురల్గా ఉంటాం చుట్టాలు ఇంటికి వెళ్తే అంత న్యాచురల్గా ఉండం ఏదో టెన్షన్ వస్తుంది మనకి అలా టెన్షన్గా ఉండు టెన్షన్గా ఉండకు న్యాచురల్గానే ఉండు అంటే నీ మనస్సు ఇప్పుడు నీ శిరస్సులో నీ సాధన లేకుండా నీ ప్రయత్నం లేకుండా ఏముంటుందో నీ హృదయంలో దాన్ని నిలబెట్టి ఉంచు అంటే నీ హృదయంలో మనస్సును ఎప్పుడైతే నిలబెట్టి ఉంచగలిగేటప్పుడు దానికి రూపదృష్టి నామదృష్టి తగ్గుతుంది అప్పుడు నెమ్మదిగా హృదయంలో కరిగిపోవడం ప్రారంభమవుతుంది మనస్సులో ముంచు దాని హృదయంలో ఆత్మలో ముంచు హృదయంలో ముంచు దేన్ని మనస్సును తీసుకెళ్ళి మనసు కాదంటే దేవుణ్ణిలో ముంచు ఆ చైతన్యంలో ముంచు ముంచితే ఇది కరిగిపోతుంది ఏది కరిగిపోతుంది మనస్సు కరిగిపోతుంది అంచేత దీన్ని అన్వేషణ చేస్తే కరిగిపోతుంది దాన్ని అన్వేషణ చేస్తే ఆ కరిగిపోతుంది అదే భగవాన్ చెప్తూ ఉంటారు అందరూ మేము వైకుంఠానికి వెళ్ళిపోవాలి వైకుంఠానికి వెళ్ళిపోవాలి అనుకునేవాళ్ళే కానీ వైకుంఠానికి వెళ్ళి నేను ఎవరిని విచారణ చేయటం లేదు మేము వైకుంఠానికి ఎందుకు వెళ్ళిపోతాం మేము వైకుంఠానికి వెళ్ళిపోతాం అనుకునేవాళ్ళు కానీ వైకుంఠానికి వెళ్ళి నేనెవడు ఎవరు విచారణ చేయటం లేదు అందుచేత మీ హృదయంలో దాన్ని ముంచటం ఆత్మలో మొలగటం మొలగటం అంటే మనస్సును ఆత్మలో నిలబెట్టి ఉంచటం అది రెండోది ఏంటి విచారణ విచారణ
విచారణ అంటే ఏమిటి? దీన్ని బోగట్టాయి, దీన్ని వెదగటం, దీని మూలాన్ని వెదగటం. దీని మూలాన్ని ఈ దేహగతమైన నేను యొక్క మూలాన్ని వెదగటం, అది విచారణ. ఆ రెండు సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళకి, సటిల్ ఇంటలెక్ట్ ఉన్న వాళ్ళకి సాధ్యం అది. ఇంకా సటిల్ ఇంట కొంతమందికి సూక్ష్మ బుద్ధి ఉండదు, స్థూల బుద్ధి ఉంటుంది. బుద్ధి లేకుండా మనిషి ఉండడు. బుద్ధి ఎంతో, కొంతమందికి ఎక్కువ బుద్ధి ఉంటుంది, కొంతమందికి తక్కువ బుద్ధి ఉంటుంది. అసలు బుద్ధి లేకుండా మనిషి ఉండడు. నీకు బుద్ధి లేదంటారా అంటారు, వారికి కొంచెం తక్కువ బుద్ధి ఉన్నవాడు బుద్ధి లేదంటారు, కానీ అసలు మొత్తానికి బుద్ధి లేకుండా ఉండడు వాడు. అది కృష్ణుడు గీతలో చెప్పాడు. అంటే దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది అని. అనేది కంటే ఏది గొప్పది? ఆత్మ గొప్పది. అంటే అసలు బుద్ధి లేకుండా మనిషి ఉండడు. కొంతమందికి తక్కువ బుద్ధి ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ బుద్ధి ఉండొచ్చు. అంచేత సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళకి ఆత్మలో మొలగటం, ఆత్మని విచారణ చేయటం సాధ్యపడుతుంది. కొంతమందికి స్థూల బుద్ధి ఉంటుంది. వాళ్ళకి ఏంటి స్థూల బుద్ధి? వాళ్ళకి చర్మదృష్టి ఉంటుంది. వాళ్ళకి వాళ్ళకి చర్మదృష్టి అంటే శబ్దాన్ని విన్నా శబ్దంలో ఉన్న ఆ శబ్దంలో ఉన్న తాత్పర్యం కానీ ఆ శబ్దంలో ఉన్న సందేశాన్ని కానీ గ్రహించే శక్తి స్థూల బుద్ధి ఉన్న వాళ్ళకి ఉండదు. వాడికి ఎంతసేపు కనిపించాలంటారు ఏంటి మరి వాడికి? వాడికి ఎంతసేపు వాడికి నాకు ఏదో కనిపించాలి, ప్రతిదీ చూడాలంటాడు. వాడు స్థూల బుద్ధి ఉంటుంది వాడికి. అంచేత ఈ స్థూల బుద్ధి ఉన్నవాడు సైంటిస్ట్ అవ్వలేడు, సెయింట్ అవ్వలేడు. ఎవరికైతే సూక్ష్మ బుద్ధి ఉందో వాడే సైంటిస్ట్ అవుతాడు, వాడే సైంట్ అవుతాడు. బాహ్య ప్రకృతిని పరిశోధించేవాడు, బాహ్య ప్రకృతిని శోధించేవాడు సైంటిస్ట్. లోపల ప్రకృతిని శోధించేవాడు, దుర్వాసనలు దుర్వలోకం తొలగించుకున్నవాడు, లోపల ప్రకృతిని జయించిన వాడు సెయింట్ అవుతాడు. నువ్వు ఇదేనా చెయ్యి, అదేనా చెయ్యి, మనం దానికి ఈ పనికి రావటం లేదు, దీనికి ఈ పనికి రావటం లేదు. అర్థమవుతుందే? నువ్వు బాహ్య ప్రకృతిని శోధించినా సైంటిస్ట్ అవుతావు, లోపల ప్రకృతిని శోధిస్తే సెయింట్ అవుతావు నువ్వు. అంటే ఏదో నేచర్ని, బాహ్యమైనటువంటి నేచర్ను లోపల నేచర్ని నీ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. మార్గక్రయంలో స్థూల దృష్టి ఉన్న వాడికి ప్రాణాయామం చెప్పాడు. అంటే ప్రాణాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రాణాయామం. అంటే ప్రాణమేమో డ్రైవరు, మనస్సేమో గాడ్డు. మనస్సు ఏమిటి? గాడ్డు. ప్రాణం ఏమిటి? డ్రైవరు. అంతేకాదు ఈ ప్రాణం ముక్కులో గాలి తిరుగుతూ ఉంటుంది, లోపల వెళుతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రాణాయామం, రమణ మహర్షి గారు చెప్పిన ప్రాణాయామం ఏమిటంటే, నువ్వు ఏ దిగబెట్టకు, నువ్వు కుంభకాలు అటువంటి నువ్వు చేయక్కర్లేదు. నువ్వు ఎవరి మనిషిని ఎలా చూస్తూ ఉంటావో, నేను నిన్ను ఎలా చూస్తున్నానో, నీ ముక్కులో గాలి చూసుకోమన్నారు. అంటే ఈ ముక్కులో గాలి, అంటే ముక్కులో గాలి బయటకు వెళ్తా, బయటకు వస్తూ ఉంటుంది, లోపలికి వెళ్తూ ఉంటుంది. నీకు తెలియదు, నీకు తెలుసున్నా నీకు తెలియకపోయినా గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది, అది మళ్ళీ బయటికి వస్తూ ఉంటుంది. దాన్ని ఆపు చేయకు నువ్వు. కుంభకం దాని అంతలో ఇచ్చేస్తుంది, నువ్వు ప్రత్యేకంగా ఆపు చేయక్కర్లేదు, ఆ గాలిని చూస్తూ ఉండు. అంటే నీ మనస్సుని ఈ ఈ ఇక్కడ నాసిక గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది, దాని లోపలికి వెళ్ళి గాలిని చూస్తూ ఉండదు, మళ్ళీ బయటకు వచ్చేస్తా ఉన్నాం, దాని అంతలేదు, దాన్ని కూడా నువ్వు చూస్తూ ఉండు. ఉడికిని చూడు, ఏమి చేయకు. వారు చూస్తారంతే, వారు చూస్తుండ్రు అంతే, నేను గాలిని ఏం దిగబెట్టకు. దిగబెట్టడం ప్రారంభిస్తే నీకు ఏ తలకాయ పోట్లో రావచ్చు. మీకు అర్థమవుతుంది కదా? రమణ మహర్షి గారి దగ్గర వాడు కూర్చున్నాడు అక్కడ కుర్రోడు అబ్బాయి, ఆడు ఎక్కడో ప్రాణాయామం నేర్చుకుని వచ్చాడటండి. ఏమండి నేర్చుకుని వచ్చి వాళ్ళు ఏం చేశాడటండి? మామూలుగా కుంభకం అలవాటు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఆ లోపల గాలేమో, లోపల గాలి పీల్చుకున్నారండి. మళ్ళీ లోపల గాలి పీల్చుకున్న తర్వాత కొంతసేపు ఆపు చేయాలి. ఆపు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్లోగా విడిచిపెట్టాలి. దానికి ప్రాణాయామానికి ఒక క్రమం ఉంది. ఆ అబ్బాయి ఏం చేశాడని గాలి పీల్చుకున్నారు, కానీ కుంభకం మళ్ళీ బయటకు వచ్చేస్తాను, కుంభకం చేయలేకపోతున్నాడు. అప్పుడు స్వామి నేను పీల్చుకున్న కాలంతా బయటకు వచ్చేస్తాను అన్నారు. ఆ మొత్తం గాలి బయటకు వస్తే దరిద్రం ఉంటుంది రా అన్నారు. అన్నాను మీకు సగం గాలి సగం గాలి బయటకు వస్తానా, మొత్తం గాలంతా బయటకు వచ్చేస్తే పేర ఊరుతుంది, దరిద్రం ఊరుతుంది అన్నారు. అంటే ఆ గొడవ అక్కర్లేదు నీకు. మామూలుగా నేను ఇవాళ ఆపు చేయక్కర్లేదు, దాని అంతటదే లోపలికి వెళ్ళే గాలిని బయటకు వచ్చే గాలిని చూస్తా ఉండు. నేనేం దిగబెట్టకు నువ్వు. చూడటం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళిద్దరు లోపల వీళ్ళిద్దరికి సోర్స్ ఒకటే. ఎవరిద్దరికని? వీళ్ళిద్దరు కవలతున్నాడు. వీళ్ళు ఎవరిద్దరి గాలి ఒకటి, ప్రాణం ఒకటి, మనస్సు ఒకటి, ఇద్దరు ఇద్దరు ఒక చోట నుంచి ఒక తల్లి గర్భం నుంచి వచ్చారు వీళ్ళు. అంటే లోపల సోర్స్ ఒకటే వీళ్ళకి. ఇద్దరు ఒక చోట నుంచో ఇచ్చారు, చెట్టుకు రెండు రబ్బలున్నా ఆ లోపల మొదలు ఉంటే ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాణము మనస్సు నీకు లోపల ఒకే సోర్స్లోంచి వచ్చారు మీరు, సోర్స్ ఒకటే. అంటే నీకు ఎప్పుడైనా చూడండి కోపంగా వచ్చినప్పుడు ఈ ముక్కు దగ్గర వేరొట్టి చూసుకొని తాసుకోవడం పోసుకొచ్చి నేను బొసుకొని తెస్తా ఉంటారు. మీరు కోపం ఎవరికి వస్తుంది? గాలికి రాదు, మనసుకు వస్తుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఎవరిద్దరు ఫ్రెండ్స్? కొంతమంది మన బాగా స్నేహితుని ఎవరైనా తిరిగితే మనం తిట్టినట్టు ఉంటుంది. కోపం మనస్సుకు వస్తే గాలికి ఎంచకండి, గాలి ఏమి బొసుకొట్టేస్తుంది. మీరు అర్థమవుతుంది అంటే ఏంటి? ఆ తలంపు ప్రభావం వచ్చి గాలి మీద పడిపోతుంది. మీ మనస్సు కుదురుగా ఉందనుకోండి మీ గాలి కూడా కుదురుగా ఉంటుంది. మనస్సు చిరాకు వచ్చిందే చేతిలో చెంది ఇసురవాళ్ళు పడేస్తారు. అది అంటే ఏంటి? ఈ ముక్కులో గాలికి లోపల మనస్సు, భగవంతుడు మనకు రెండు శక్తులను ఇచ్చాడు. అవేంటి? మనస్సును ఆలోచించుకోవడానికి ఇచ్చాడు. మనం పని చేసుకునే ప్రాణం ఉంటే పని చేసుకుంటాం, ప్రాణం లేకపోతే పని చేసే శక్తి మనకు లేదు. అంటే ప్రాణము మనకు పని చేసుకోవడానికి ఇచ్చాడు. పని చేసుకునే శక్తి మా ప్రాణం ఇస్తుంది, ఆలోచించుకునే శక్తి మనస్సు ఇస్తుంది. అంటే ఈ రెండు శక్తులు పరమేశ్వరుడు మనకు ప్రసాదించాడు. ఈ రెండు శక్తుల మీద సద్వినియోగం చేసుకుంటే మనకు ఉత్తర జన్మ ఉత్తమ జన్మ వస్తుంది. అది అంటే వీటిని మనం సద్వినియోగం చేసుకోవాలి, మనస్సుతో ఆలోచించుకోవాలి. ఈ ప్రాణాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఈ చిల్లరగా ప్రతి చిన్న విషయానికి కోపాలు తెచ్చుకోకూడదు, చిరాకులు తెచ్చుకోకూడదు, సహనం అవసరం. ఇది అందుకు చేత మీరు ఎప్పుడైతే ప్రాణాన్ని, మీ ప్రాణశక్తి ఎప్పుడైతే మీకు స్వాధీనంలోకి వస్తుందో మీ ప్రాణశక్తి ఆ పరిణామంలో ఆధ్యాత్మిక శక్తిగా మారిపోతుంది. మీ తర్వాత మీకు మహిమలు చెయ్యాలంటే మహిమలు కూడా చేయగలరకండి. ఈ ప్రాణాయామం బాగా అభ్యాసం చేసిన వాళ్ళు, వాళ్ళు కొన్ని మెడికల్స్ కూడా వస్తాయి. వాళ్ళకి మీకు సరదాలు ఉంటే మహిమలు చేయాలనే సరదాలు కనుక మీకు ఉంటే మహిమలు కూడా చేసి చూపిస్తూ ఉండొచ్చు ఇతరులకి. అంటే నీ ప్రాణశక్తి ఎప్పుడైతే నీకు స్వాధీనంలోకి వస్తుందో, ఈ ప్రాణం ఎప్పుడైతే నీ చేత నియమింపబడుతుందో, అవి మనస్సు కూడా మీకు తెలియకుండా మీకు స్వాధీనంలోకి వచ్చేస్తుంది. మనస్సు స్వాధీనంలోకి వస్తే ప్రాణం స్వాధీనంలోకి వస్తుంది, ప్రాణం స్వాధీనంలోకి వస్తే మనస్సు స్వాధీనంలోకి వస్తుంది. అందుచేత మీకు ఎప్పుడైనా మనస్సు చిరాకుగా ఉంటే ప్రాణం కూడా బుసపడతా ఉంటుంది. మనస్సు శాంతిగా ఉంటే ప్రాణం కూడా, మీరు నేను చెప్పిన మాట మీరు అసత్యం అనుకోకండి. మీరు ఎప్పుడైనా శాంతిగా ఉన్నప్పుడు మీరు ముక్కులో గాలి పెట్టుకుని ముక్కులో చెయ్యి పెట్టుకుని చూసుకుంటే అప్పుడు ఎలా ఉంటుందంటే మీ అలా గాలి లోపలికి వెళుతుందా లేదా అనిపిస్తుంది. అంటే తల వెంట్రుకి ఎంత సన్నంగా ఉంటుందో, మీరు శాంతిగా ఉన్నప్పుడు అంత సన్నంగా గాలి లోపల వెళుతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు మటుకు బుసకొడుతూ వచ్చేస్తూ ఉంటుంది ఆ ముక్కులో గాలి. అందుచేత వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరం ఎవరు? వాళ్ళిద్దరికి అమ్మ ఒకటే. ఎవరిద్దరికని? ఈ ప్రాణానికి, ఈ మనస్సుకిని. అందుచేత మీరు స్థూల బుద్ధి ఉన్న వాళ్ళకి ప్రాణాయామం మంచిది, స్థూల బుద్ధి ఉన్న వాళ్ళకి ప్రాణాయామం మంచిది. ఇంకా మనం ఇంకో గంటలోనో రెండు గంటలకో మన శరీరం చనిపోతుందనగా అప్పుడు మనస్సు అనేది సర్దుకోవడం ప్రారంభిస్తుంది. అంటే మనస్సు దానికి చాలా గొడవలు ఉంటాయి కదండి, దానికి ఏ మనస్సు గొడవలు ఉంటాయి కదా. ఆ జన్మలో ఏ పనులు చేసి ఉంటాడు కదా వాడు, మంచో చెడ్డ ఏ పనులు చేసి ఉంటాడు కదా, నోటితో ఏదో మాట్లాడు ఉంటాడు కదా, అవన్నీ సర్దుకుంటాడు మనస్సు. జీవుడు సర్దుకుంటాడు, ఆడన్నీ సర్దేసుకున్న తర్వాత నేను సర్దుకున్నాను అని జెండా ఊపుతాడు. ఆ జెండా ఊపిన తర్వాత ఈ ముక్కులో గాలి బయటకు వెళ్ళిపోతుంది, వాడు చచ్చిపోయాడని మనం అనుకుంటాం. అంటే గార్డు జెండా ఊపకుండా డ్రైవర్ కదలడు. నీకు అర్థమవుతుంది? అది ప్లాట్ఫారం చూసుకున్న తర్వాత, ప్లాట్ఫారం క్లియర్ తర్వాత జెండా ఊపుతాడు. అదేవిధంగా మనం చనిపోయిన రోజున మన మనస్సాన్ని సరిపెట్టుకుంటుంది, అన్ని సర్దుకుంటుంది, భగవద్గౌరవం సర్దేసుకుంటుంది. అన్నీ సర్దుకుంటారు, నేను అన్ని సర్దుకున్నాను నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు అని చెబుతుంది. అప్పుడు ప్రాణానికి ఆర్డర్స్ ఇచ్చేస్తుంది, అప్పుడు ముక్కులో గాలి బయటికి పోతుంది. అంచేత ప్రాణశక్తిని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రాణశక్తిని వేస్ట్ చేయకూడదు. అంచేత మన అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అంచేత మనకి ఆధ్యాత్మికంగా ఉపయోగపడే పనులు చేతులతో చెయ్యాలి, నోరుతో మాట్లాడాలి. ఏ విధంగా పని చేస్తే, ఏ విధంగా మాట్లాడితే మనకి చైతన్య స్థాయి పెరుగుతుందో ఆ రకంగా పని చేయాలి, ఆ రకంగా మాట్లాడాలి. అంటే ప్రాణశక్తిని దుర్వినియోగం చేయకూడదు, మానసిక శక్తిని మనం దుర్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ సద్వినియోగం చేసుకుంటే మనకి అయ్యర్ భక్తిని మనకు ప్రసాదిస్తాడు ఈశ్వరుడు. అయ్యన్ భక్తులు మనకి ప్రసాదిస్తారు. ఆత్మానుభవానికి సహాయపడే ఏమిటి? సరే ఆత్మభావన ఏదో ఆత్మ విచారణ చేయమంటున్నారు, ధ్యానం చేయమంటున్నారు, ఇవన్నీ లేకపోతే ప్రాణాయామం చేయమంటున్నారు, ఇవన్నీ చేయమంటున్నారు. అయితే ఇంకా ఏదైనా సహాయపడే విషయాలు ఉంటే మాకు శరణివ్వండి అని అడుగుతున్నాడు ఈ భక్తుడు. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, శృతి వాక్యాలు జ్ఞానుల బోధలు. జ్ఞాని ఎక్కడైనా బోధిస్తుంటే జ్ఞాని ఎక్కడైనా బోధిస్తుంటే జ్ఞాని చెప్పే మాటలను శ్రవణం చెయ్యండి. లేకపోతే జ్ఞాని మీకు ఎక్కడికి దొరక్కకపోతే ఉపనిషత్తులు చెప్పిన మాటలు, భగవద్గీత చెప్పిన మాటలు, వేదం చెప్పిన మాటలు మీరు శ్రవణం చెయ్యండి. అంటే బ్రహ్మానుభవం పొందిన వాళ్ళు ఏదైనా ఒక మాట చెబితే ఆ మాటను మీరు శ్రవణం చెయ్యండి. శృణు విను, విని వినమంటున్నాడండి ఎవరు? ఆ యొక్క రమణాచార్యుడు ఏమని చెబుతున్నాడంటే, బ్రహ్మమై బ్రహ్మానుభవం పొందినవాడు, బ్రహ్మమై చెప్పిన వాడు, వారు బ్రహ్మమై చెప్పిన వాడు బ్రహ్మము గురించి చెబుతాడు కాబట్టి వారు చెప్పిన గాథల వల్ల బాధలు వస్తాయటండి. అంటే బ్రహ్మానుభవం పొంది ఆ బ్రహ్మము గురించి చెప్పిన వాడు ఎవరైనా చెబుతుంటే నువ్వు శ్రద్ధగా విను. అది ఒకటి. అటువంటి బ్రహ్మానుభవం పొందిన వాడు నీకు కనిపించకపోతే నువ్వు శృతి అంటే శృతి చెప్పిన మాటలు, వేదం చెప్పిన మాటలు, అవి ఉపనిషత్తు చెప్పిన మాటలు, భగవద్గీత చెప్పిన మాటలు శ్రద్ధగా విని అర్థం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకో. అది అంటే ఏదైనా మనం అధ్యయనం చేస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం కూడా జ్ఞానంతో సమానమే, అది కూడా ఒక యోగంతో సమానమే. ఏదైనా మనం ఒక సబ్జెక్టు మనం నేర్చుకుంటే అంటే నేర్చుకుంటే సరిపోదు, దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకుంటే అది కూడా యోగంతో సమానమే. అంటే పెద్దలు చెప్పిన మాటలని విను. పెద్దలు నీకు దొరక్కపోతే నువ్వు శృతి చెప్పిన వేద మాట చెప్పిన మాట, ఉపనిషత్తు చెప్పిన మాట నువ్వు శ్రద్ధగా శ్రవణం చెయ్యి. ఆ జ్ఞాన బోధ సంవాద రూపంలో ఉండొచ్చు, లేదా ఉపన్యాస రూపంలో ఉండొచ్చా, లేదా డైలాగ్ రూపంలో ఉండొచ్చా, లేదా టీచింగ్ రూపంలో ఉండొచ్చా, క్లాస్ రూమ్లో టీచ్ చేస్తారు చూడండి, అలా టీచింగ్ రూపంలో ఉండొచ్చా. దక్షిణామూర్తి మౌనంగా కూర్చున్నారు. మాట మాట ఏంటి వింది, మౌనం బంగారం. కమ్యూనిటీగా ఏదన్నా మాటలు చెప్పండి అంటే హృదయంతో మాట్లాడేటప్పుడు మాటలతోటి పని ఏముంది? అంటే చేసేవాడు చెప్పవలసిన పని ఏముంది? చేసేవాడు నేను ఒక 4 గంటలకు ఉపన్యాసం చెబుతాననుకోండి, నీకు ఒక వాసన కూడా క్షీణించదనుకోండి. అదే రమణ మహర్షి గారు ఒక చూపు వల్ల, ఒక మాట వల్ల, ఒక తల ఇలా ఆడించడం వల్ల నీకు వాసనలు నశిస్తున్నాయనుకోండి, అప్పుడు మౌనం మంచిదా ఉపన్యాసం మంచిదా? నీకు మొత్తం మీద రోగం తగ్గటం ముఖ్యం. నీకు అర్థమవుతుంది, ఆ రోగం తగ్గటం ముఖ్యం. ఆ మౌనం వల్ల నీకు ఆ రోగం తగ్గిపోతుంటే ఈ ఉపన్యాసాలు, ఈ బోధలు, ఈ డైలాగ్స్, ఈ టీచింగ్స్ అక్కర్లేదు. అయితే ఇవన్నీ అసలు పనికిరావని కాదు, ఇవన్నీ సెకండరీ. ఇవన్నీ ఏంటి? ఆ సెకండరీ అంటే ఆ గురువు యొక్క బోధ, ఆ జ్ఞాని యొక్క బోధ, అది బోధ జ్ఞాని యొక్క టీచింగ్ బోధ రూపంలో ఉండొచ్చా, సంవాద రూపంలో ఉండొచ్చా, ఉపన్యాస రూపంలో ఉండొచ్చా, ధ్యానాది రూపం ధ్యాన రూపంలో ఉండొచ్చా? అంటే రమణ మహర్షి గారు సర్వసాధారణంగా మౌనంగానే ఉండేవారు, మౌనంగానే బోధించేవారు. బోధ మౌనం కూడా మాట్లాడుతుంది, మౌనం కూడా మాట్లాడుతుంది. మౌనం యొక్క సందేశం, మౌనం యొక్క టీచింగ్ అవగాహన చేసుకోవడానికి మనకు కొంత అర్హత ఉండాలి. మనం డిజర్వ్ అయి ఉంటే గురువు మౌనంగా సందేశం చెప్పవలసిందిగా చెప్పేస్తాడు. మీకు అర్థమవుతుంది? అంటే మౌనం కూడా బోధిస్తుంది, మౌనం కూడా మాట్లాడుతుంది. మీరు ఎప్పుడైనా కోపాలు వచ్చినప్పుడు కూడా మౌనం పడతా ఉంటారు, అటువంటి మౌనం కాదు. మీరు ఎప్పుడు ఇంట్లో మీ ఆయన మీద కోపం వస్తే 2 రోజులు మాట్లాడటం మానేస్తారు, మౌనం అయ్యి అలా మౌనం కాదు. అర్థమవుతుందే? ఈ మాటల కండనే మౌనం ఇది. మాటల కండ దాంతో అక్కడికి మనస్సు వెళ్ళలేదు, మాట వెళ్ళలేదు. మీ మనస్సుకి అందని మౌనం ఇది, మాటకి అందని మౌనం. అది ఆ మౌనంలోంచి వస్తుంది. ఏది? జ్ఞాన కరటాలు, ఈ కాంతి కరటాలు, ఈ తరంగాలు, కాంతి తరంగాలు, శాంతి తరంగాలు ఆ మౌనంలోంచి ఉద్భవించి వస్తాయి. అవి నేను తడపడానికి నీ వాసనని నీ ఇడిమిడి చేసి పడేస్తాయి. ప్రవాహ ఈ మహాప్రవాహంలో నీ సంస్కారాలన్నింటినీ ఇక్కడ కాల్చి బూడిచ్చేస్తాయి. అంచేత ఆ జ్ఞాని యొక్క బోధ మాటల రూపంలో ఉండక్కర్లేదు, ఎలాగా ధ్యాన రూపంలో ఉండొచ్చు, అది మౌన రూపంలో ఉండొచ్చు. మౌనంలో ఉన్నప్పటికీ మౌనం కూడా మాట్లాడుతూ ఉంటుంది. అయితే అర్హత లేని వాళ్ళకి, యోగ్యత లేని వాళ్ళకి అందుకోలేరు. అంటే మౌనాన్ని అందుకుంటా అంటే మాటతోటి పని లేదు, మౌనాన్ని అందుకుంటా అంటే మాటలతోటి పనే లేదు అసలు. అందుకే మౌనంగా వటవృక్షం కింద కూర్చుని ఆ మౌనంగా కూర్చునేటప్పటికీ ఆయన చూసేటప్పటికీ వీళ్ళకి జ్ఞానం కలిగింది. అంటే రమణ మహర్షి గారు మీరు చెబుతూ ఉంటారు, కొంతమంది ప్రశ్నలు రాసుకుని వెళ్ళేవారట, ఆయన సమక్షంలో కూర్చుని వాళ్ళకి అడుగుదామని. అంటే వీళ్ళు అడగకుండానే వీళ్ళు సమాధానాన్ని హృదయంలో స్ఫురించేయటండి. అయితే ఆయన ఉన్నవాడు హృదయంలోనే ఉన్నాడు కదా, గురువు ఎక్కడున్నాడు, హృదయంలో ఉన్నాడు కదా. అంటే మన హృదయంలోనే స్ఫురించేయటండి. అంటే మన మైండ్ కూడా అరెస్ట్ అయిపోయేది ఆయన సమక్షంలో, రమణ మహర్షి యొక్క సమక్షంలో మన మైండ్ అనుకోకుండా అరెస్ట్ అయిపోయేది, దాని వాండరింగ్ తగ్గిపోయేది. దాని వాండరింగ్ ఎవరు సమక్షంలో కూర్చుంటే మీ మనస్సు అణిగిపోతుందో, మీ మనస్సు శాంతిగా ఉంటుందో, మీ మనస్సుకి వాండరింగ్ అయిపోతుందో, వాళ్ళు ఎంతో కొంత చైతన్య స్థాయి ఉందని గ్రహించండి అన్నారు రమణాచార్య. మీ ప్రయత్నం లేకుండా, మీ సాధన లేకుండా, మీ అభ్యాసం లేకుండా, మీ ఎఫర్ట్ లేకుండా ఎవరు సమక్షంలో కూర్చుంటే మీ వాండరింగ్ ఆగి, మీ మైండ్ యొక్క వాండరింగ్ ఆగిపోతుందో. అక్కడ చైతన్య స్థాయి మీకంటే అక్కడ చైతన్య స్థాయి ఉండి ఉండాలి. ఉండి ఉండకపోతే మీ మైండ్ యొక్క వాండరింగ్ ఆగదు అని కొండ గుర్తుడు చెప్పారు రమణాచార్యుడు. అందుచేత ఈ బోధ అంటే జ్ఞాన యొక్క బోధ మౌనంలో ఉండొచ్చు, ఉపన్యాసాల రూపంలో ఉండొచ్చు, సంవాద రూపంలో ఉండొచ్చు. ఉండవచ్చు అంటే ఉండవచ్చు అని అడుగుతున్నారు ఈ శిష్యుడు, అడుగుతున్నాడు ఉండవచ్చు అని. రమణ మహర్షి గారు ఉండవచ్చును అన్నారు. ఉండవచ్చును, ఆ జ్ఞాని యొక్క బోధ ఏ రూపంలో అయినా ఉండవచ్చును. కానీ అవన్నీ రెండో పక్షం, అవన్నీ రెండో పక్షం. అత్యంత ముఖ్యమైనది, అత్యంత ప్రధానమైనది అనుగ్రహం మాత్రం. ఆయన బోధ చేసినా లేకపోతే మాట్లాడినా మాట్లాడకపోయినా అనుగ్రహం ముఖ్యం. అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం ముఖ్యం, గురువు యొక్క గ్రేయస్సు ముఖ్యం. అంటే ఆ గురువు అంటే ఆత్మ, అక్కడ గురువు అంటే ఆత్మ. ఆత్మ అనుగ్రహం లేకుండా లేదు. ఆత్మ అనుగ్రహ స్వరూపమే, దాని స్వరూపమే. అగ్ని ఏ విధంగా అయితే వేడి లేకుండా ఉండదు, అగ్ని ఏ విధంగా అయితే వేడి లేకుండా ఉండదు, ఆత్మ కూడా అలాగే అనుగ్రహం లేకుండా ఉండదు. ఏంటంటే దాని స్వరూపమే అనుగ్రహం, దాని స్వరూపమే అనుగ్రహం. అంటే కాశీలో మరణిస్తే ముక్తి అటండి, కాశీలో మరణిస్తే అరుణాచరణం, అరుణాచలంలో మరణం చక్కర్లేదు. అరుణాచరణ స్మరిస్తే ముక్తటండి. అరుణాచల మనసు స్మరించు వారు అహము నిర్మూలించు అరుణాచల, అరుణాచల అరుణాచల. ఇది స్కాంద పురాణంలో ఉంది. కాశీలో మరణిస్తే ముక్తి, అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి అని. అంటే రమణ మహర్షి గారు మా పిల్లలు అడిగారు, గురికి అరుణాచలాన్ని స్మరిస్తేనే మోక్షం వచ్చేస్తుందండి, మోక్షం అంత తేలిగ్గా ఉందని. అడగటానికి నువ్వే కూడా ఈశ్వరుని ఆజ్ఞ అన్నారు రమణ మహర్షి. గురువు అన్నా ఆత్మ అన్నా ఈశ్వరుడు అన్నా ఒకటే. గురువు అంటే ఆత్మే అంటే కాళ్ళు చేతులు తొడుక్కొస్తుంది, ఆత్మే కాళ్ళు చేతులు తొడుక్కొస్తుంది వాడే గురువు. ఆత్మయో కాళ్ళు చేతి అంటే ఏంటంటే అర్థం, మనకు దేహబుద్ధి ఉంటుంది. మనకి దేహబుద్ధి ఉన్నప్పుడు ఎవరో ఒకరికి మనకి దేహంగానే కనపడాలి, ఆత్మ కూడా. ఆ దేహంగా కనపడితే మనం గుర్తించలేం. అది నేను దేహబుద్ధి, నాకు దేహబుద్ధి ఉన్నంత కాలం మీరు అందరూ ఆత్మస్వరూపులైనా మీరు అందరూ దేహాలుగానే నాకు కనిపిస్తారు. నేను ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత అధ్యయనం చేసినా నాకు దేహబుద్ధి ఉన్నంత కాలం మీరు అందరూ దేహాలుగానే కనిపిస్తారు. నాకు ఆత్మబుద్ధి కలిగితే మీరు అప్పుడు ఆత్మగానే కనిపిస్తారు మీరందరూ. మీకు అర్థమవుతుంది? అంటే నాకు దేహబుద్ధి ఉన్నంతకాలం ఆత్మ నేను దర్శించలేను, ఆత్మానుభవం నాకు కలగదు. నాకు దేహబుద్ధి ఉన్నప్పుడు ఇతర మనిషిని కూడా దేహమే అనుకుంటాను, నేను ఆత్మ అనుకోను. అంటే నా దేహబుద్ధిని తొలగించడం కోసం ఈ లోపల ఉంటుంది సద్వస్తువే ఓ దేహం ధరించి, ఆత్మ దేహం ధరించి వస్తుంది, అదే గురువు. ఆ బయట ఉన్న గురువు ఏం చేస్తాడంటే నీకు చక్కగా బోధించి మంచి మంచి మాటలు నీకు చెప్పి లోపలకు తోడుకెళ్తాడు. అంటే నీ మనస్సు బాహ్యానికి విజృంభిస్తుంటే నీ వాసనలు నీ అలవాట్లు బయటకు తీసుకొచ్చేస్తా ఉంటాడు. నేను అంతేగా గురువు ఏంటాడు, దేహం ధరించి వచ్చే వాసన వల్ల, ఏ సంస్కారం వల్ల, ఏ అలవాటు వల్ల మన మనస్సు బయటికి విజృంభిస్తుందో డయాగ్నోస్ చేసి, అంటే ఆ అలవాటు నుంచి మనల్ని తప్పించి, ఆ బలహీనత నుంచి మనల్ని తప్పించి మన లోపలకు తోడుకెళ్తాడు. నిజమైన గురువు ఎక్కడ ఉన్నారు, లోపల ఉన్నాడు కదా. మన జుట్టు పట్టుకుని లోపల గురువు ధ్యానిస్తాడు వీడు. బయట ఉన్న గురువు ఏం చేస్తాడంటే మన జుట్టు నెమ్మదిగా పట్టుకెళ్ళి మంచిగా మాటలు చెప్పి, నాయమారి మంచి మాటలు చెప్పి, మంచి మాటలు చెప్పి లోపల గురువుకు మన జుట్టు అందిస్తాడు. వాడు లోపల గురువు ఉన్నాడు కదా, వాడు మన జుట్టు ఎత్తుకుని లోపలికి లాగే వస్తాడు. లాగేసి వాడు మన స్వరూపాన్ని, మన జీవలక్షణాలన్నీ వాడు లోపల పోగొట్టేసి వాడు స్వరూపాన్ని మనకి ఇస్తాడు. అదే మన కలసారి జన్మ, అది ఫైనల్ స్టేట్, అది సుప్రీం స్టేట్, అది సుప్రీం రియాలిటీ. ఆ స్టేట్ మనం పొందే వరకు ప్రకృతి మనల్ని విడిచిపెట్టదు. ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా ప్రకృతిని దాటి వెళ్ళాలి. అంటే ప్రకృతిని, సుప్రీం స్టేట్ని మీరు పొందితేనే కానీ ప్రకృతి మీకు దారి ఇవ్వదు, మనసు మీకు మాయ దారి ఇవ్వదు. ఈశ్వరానుగ్రహం కాదు, మాయ మీది కాదు, మాది కాదు ఈశ్వరుడిది. అంటే ఈశ్వర అనుగ్రహం మనకు లేకపోతే మాయ మనకు దారకూడదు. మాయ మనకు దారిస్తేనే కానీ ఆ సుప్రీం స్టేట్ని మనం పొందగలం. ఆ సుప్రీం స్టేట్ మనకు పొందితేనే కానీ లిబరేషన్ కూడా మనకు అందరు. అంటే అన్నిటికంటే గురువు అనుగ్రహం చాలా ముఖ్యం. అన్నిటికంటే కూడా మనకి గురువు అనుగ్రహం చాలా ముఖ్యం. నేను సాధన చేస్తున్నానండి, అది నాకు మరి ఆ సాధన చేయటం వల్ల ఆత్మలాభం ఎప్పుడుకు వస్తుంది అంటున్నారు ఈ భక్తులు. ఎంతకాలానికి వస్తుంది అంటున్నారు. అది తెలుసుకోవటం అనేది ప్రయోజనం ఏంటంటున్నారు. నీకు ఆదివారం సోమవారం ఎప్పటికప్పుడు వస్తుంది. నీ చేసే పని మీద నీ మనస్సును పెట్టు. నువ్వు చేసే పని మీద నీ మనసును పెట్టి ఆదివారం వస్తున్నా సోమవారం వస్తున్నా గొడవించుకు. దానివల్ల నీ మైండ్ స్ప్లిట్ అయిపోతుంది. నీ మైండ్ ఏమవుతుంది స్ప్లిట్? నువ్వు చేసిన పని మీద, నువ్వు చేసే సాధన మీద నీ మనస్సుని రిజర్వేషన్స్ లేకుండా, మినహాయింపు లేకుండా పూర్తిగా నీ మనస్సును అక్కడ పెట్టు. అంతేగాని ఫలితం కోసం ఎదురు చూడకు. నీ ఎదురు చూసినా చూడకపోయినా వచ్చేదిగా వస్తుంది. అంచేది నువ్వు సాధన ఏంటో నీ మనస్సు ఎక్స్పెక్టేషన్ వద్దు నీకు. అది ఎప్పుడొకప్పుడు వస్తుంది. ఆ ఈ ఫలితం అనేది నీ చేతిలో ఈశ్వరుడి చేతిలో ఉంది. ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి ఆయనకి తెలుసు. నువ్వు కంగారు పడకు. అని ఆయనకి జ్ఞాపకం నువ్వు చేయక్కర్లేదు. నీకంటే తెలియగలవాడే, నీకంటే ఎక్కువ జ్ఞాపకశక్తి ఉన్నవాడే ఈశ్వరుడు. అంటే ఆయనకి నువ్వేమి రిమైండర్స్ పంపించకు. ఆయన ఎప్పుడు ఇవ్వాలి ఆయనకి తెలుసు. నువ్వు చేసి నీ చేతిలో ఉన్న పని ప్రీతిగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి, సమగ్రంగా చెయ్యి, నీతి లేకుండా చెయ్యి, నీటిగా చెయ్యి అని చెబుతున్నాడు. అదే భగవాన్. నువ్వు చేసే సాధన మటుకు నీటిగా చెయ్యి. అంతేగాని ఫలితం కోసం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఫలితం నీ చేతిలో లేదు. అది ఎప్పుడు వాళ్ళు పరమేశ్వరుడు చూసుకుంటారు. అంటే ఎక్స్పెక్టేషన్ పనికిరాదు. ఒకసారి ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి డిజపాయింట్మెంట్ వస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఎవరికైతే లేదు వాళ్ళకి డిజపాయింట్మెంట్ కూడా ఉండదు. అంటే నువ్వు చేసే పని అయితే నువ్వు శ్రద్ధగా చేయవయ్యా అన్నారు. కృష్ణుడు జ్ఞాపకం ఉంచుకొని ఆత్మానుభవం కలగడం కోసం ఆత్మవిశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం లేదు వాళ్ళు ఏమి చేయలేరు. అంచేత బలహీనులకి బద్ధకస్తుడి కఠోపనిషత్తులు చెప్తారు. బలహీనులకి బద్ధకస్తుడికి ఆత్మానుభవం కలగడం. మనకి ఆత్మానుభవం కలగాలంటే ముందు మన మీద మనకు విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి. అంచేత అభయస్థితి ఎక్కడ ఉందంటే ఒక మోక్షంలోనే అభయస్థితి ఉంది. రమణ మహర్షి గారి శరీరం పడిపోయే రోజున కొంతమంది భక్తులే ఉన్నారంటే మీరు వెళ్ళిపోతున్నారు, నన్ను నిన్ను ఉండిపోతున్నావు అని. అప్పుడు రమణ మహర్షి గారు అన్నారు, నన్ను వెళ్ళిపోతున్నాను అంటున్నారా, నాకు వెళ్ళటానికి చోటు ఎక్కడ ఉందన్నారు. అంతటా ఆత్మ అంతటా ఉంది, చైతన్యం అంతటా ఉంది. చైతన్య ఆత్మ అంతటా ఉన్నప్పుడు వాడు ఎక్కడికి వెళ్తాడు? నాకు గోయింగ్ ఐ ఆమ్ హియర్. నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, అంతటా ఉన్నాను. ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, అంతటా ఉన్నాను. ఆయన నాకు గోయింగ్ అది ఇక్కడ ఉండి అక్కడ లేకపోతే అక్కడికి వెళ్తాం అనే సమస్య ఉంటుంది. అంటే నేను ఎక్కడికి వెళ్తాం లేదు, నేను ఎక్కడికి, ఆయన నాకు గోయింగ్ అది ఎక్కడికి వెళ్తాం లేదు. ఆత్మ అంతటా ఉంది. ఆయన ఎవరు ఆత్మ అంటే అంతటా ఉన్న వస్తువుకి వెళ్తాం ఏంటి, రావటం ఏంటి, గోయింగ్ ఏంటి, కలింగ్ ఏమిటి అని జీవాస్తున్నారు. అంటే వారి శరీరం ధరించింది కూడా అనుగ్రహం వల్లది. వారి శరీరం ధరించడం కూడా అనుగ్రహం వల్లది. అంటే ఒక ఇంగ్లాండ్ దేశ స్త్రీ వైద్యులు అంటే రమణాచార్యమే. ఏమన్నా ఏదో దేశం కాంచి దేశం వచ్చాం, మా బంధువుల్ని మా ఆస్తుల్ని విడిచిపెట్టుకొచ్చిన మీ దగ్గరికి వచ్చాం, మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని మామూలు ద్వారంలో ఇంగ్లాండ్ దేశ స్త్రీ అడిగాడు. అడిగితే భగవాన్ ఏం చెప్పారంటే, పూర్వజన్మంలో ఏమీ సంబంధం లేకుండానే మనం ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మరణ మరొక చోట కలపదా అన్నారు. పూర్వజన్మంలో ఏదీ సంబంధం లేకుండానే మనం ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. అంటే ఏంటి, వారికి బ్రహ్మానుభవం కలిగే వరకు గురువు ఏదో రూపంలో శరీరం తొడుక్కుని వస్తూనే ఉంటారు. సత్యం ఎక్కడైందంటే నీ హృదయంలో ఉంది. అంటే నీ హృదయంలో నా నిర్మలమైన వస్తువుని, ఆ సత్య వస్తువుని, ఆ ఎటర్నల్ వస్తువుని, అది నువ్వు కనుక అనుభవంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు లోకాన్ని చూడు. రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, ఈ లోకానికి నువ్వు అత్యంత ఉపకారం చెయ్యాలనుకుంటే ఈ లోకానికంతా నువ్వు ఈ లోకానికి నువ్వు ఉపయోగపడాలని నువ్వు అనుకుంటే నువ్వు ముందు జ్ఞానాన్ని సంపాదించు. నువ్వు జ్ఞానాన్ని కనుక సంపాదిస్తే ఈ లోకానికి ఉపయోగపడాలన్నా ఉపయోగపడాలి, నీ ద్వారా లోకానికి ఉపకారం జరుగుతూనే ఉంది. నువ్వు అనుకోక్కర్లేదు, ఈ లోకానికి ఉపకారం జరుగుతూనే ఉంటుంది. ఈ లోకానికి ఉపకారం జరుగుతూనే ఉంటుంది. ఎవడైతే జ్ఞానం కలిగిందో, ఎవరికైతే బ్రహ్మానుభవం కలిగిందో, ఆ సత్య దర్శనం ఎవరికైతే కలిగిందో, వారి ద్వారా పని జరుగుతుంది, వారి ద్వారా ఈ లోకం ఉద్ధరించబడుతుంది. అదే యేసుక్రీస్తు చెప్పారు. అంటే పప్పుకి ఉప్పు ఎటువంటిదో, ఉప్పు లేని పప్పు ఎలా ఉంటుందో, ఈ జ్ఞానం లేని సమాజం కూడా అలాగే ఉంటుందని. పప్పుకి ఉప్పు ఎటువంటిదో, సమాజానికి జ్ఞానులు కూడా అటువంటి వాళ్ళే. అలాగే అవసరం ఉంటుంది. అంతేగా. అందుకే రమణ మహర్షి గారు టాక్స్ లో కూడా మనం చెప్పుకున్నాం, ఆ శృతి జ్ఞాని చెప్పిన మాట, ఆ శృతి చెప్పిన ఆ వేదం చెప్పినటువంటి మాటని మీరు శ్రద్ధగా శ్రవణం చేసి అర్థం చేసుకుని అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పారు. ఒక జ్ఞానిని మనం చూస్తున్నప్పుడు మనకు కూడా ఇన్స్పిరేషన్ కలుగుతుంది, మనం కూడా జ్ఞానం సంపాదించుకోవాలని. ఆ ఇన్స్పిరేషన్ మహాత్ముల యొక్క దర్శనం వల్లే మనకి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది. అంటే మహాత్ములు దర్శించడం వల్ల మనం ఊరికే ఎంతో కొంత లాభాన్ని మనం పొందుతాం. అది ఏ పరంగా ఉండనివ్వండి, భౌతిక పరంగా ఉండనివ్వండి, అభౌతికంగా ఉండనివ్వండి, లౌకికంగా ఉండనివ్వండి, అలౌకికమైన అయి ఉండండి, ఏదో రకంగా మనం మహాత్ములు దర్శించడం వల్ల, జ్ఞానం సంపాదించడం వల్ల ఏదో మనకు తప్పనిసరిగా ఆ బ్రహ్మానుభవం మనకి కలగడానికి అవకాశాలు కలుగుతాయి. రామ మహర్షి గారు చెబుతూ ఉండరు, మీరు కుట్లోకి వెళ్ళి బట్ట కొనుక్కోండి అని డబ్బులు మీకు ఇవ్వడు, జ్ఞానేంటి వాడే కొంటాడు, వాడే బట్ట చూస్తాడు, వాడే నీ ఆది చూస్తాడు, వాడే కుట్టిస్తాడు, నీకు బట్ట కొనుక్కోమని ఆడే కుట్టించి నీ చేతికి ఇస్తాను. నీకు అర్థమవుతుంది, అంటే జ్ఞాని కేవలం మిమ్మల్ని సాధన చేసుకోమని చెప్పడమే కాకుండా ఆ జ్ఞానం మీకు ఆ జ్ఞానానుభవం కలగటానికి కూడా జ్ఞాని బాధ్యత వహిస్తాడని ఇదని అర్థం. అంటే జ్ఞాని యొక్క ప్రేమ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత వండర్ఫుల్గా ఉంటుందో, ఆ లవ్ ఎలా ఉంటుందో, అది న్యాచురల్గా ఉంటుంది, ఏదో కారణాలు వచ్చినది కాదు. నిజమైన భక్తికి కారణం ఉండదు, నిజమైన ప్రేమకి కారణం ఉండదు. అకారణ భక్తి, అకారణ జ్ఞానం, అకారణమైన ప్రేమ ఎప్పుడైతే ఈశ్వరుడి మీద మనకు కలిగిందో, అకారణమైన భక్తి దాని కారణం మనకు ఈశ్వరుడి మీద ప్రేమ ఉండాలి, కారణం కనిపించకూడదు. ఈశ్వరుడి మీద భక్తి ఉండాలి, కారణం కనిపించకూడదు. ఈ అకారణ భక్తి, ఈ అకారణమైన ప్రేమ ఎప్పుడైతే మనకి ఈశ్వరుడి మీద కలిగిందో, ఈశ్వరుడు అంటే జ్ఞానం లేకుండా లేదు కాబట్టి, ఆయన స్వరూపమే జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానంతో మనల్ని అలంకరిస్తాడు. ఈ జన్మలోనే ఇప్పుడు అలంకరిస్తాడు, ఎప్పుడో ఎక్కడో కాదు, మన సాధన యొక్క ఇంటెన్సిటీని బట్టి ఈ జన్మలోనే ఇప్పుడే అలంకరిస్తాడు. అంటే మన బలహీనత ఏంటో భగవంతుడికి తెలుసు, మన గురువుకు తెలుసు. ఆ సాధన చేసి ఇన్స్పిరేషన్ కూడా లోపలించి ఆయనే కలగజేస్తూ ఉంటాడు. మారు మనస్సు ఆయన మనకు కలగజేస్తూ ఉంటారు. అంటే మారు మనస్సు వస్తేనే కానీ మనం వాటి నుంచి దొరవాట్ల నుంచి మనం బయటపడలేము. అంటే మరణం గురించి కూడా మనం ఎవరు బాధపడక్కర్లేదు. మరణం అంటే మార్పు, మరణం వల్ల ఏమొస్తుంది, మనకి మార్పు వస్తుంది. ఏం మార్పు వస్తుంది, మన కుటుంబం మారిపోతుంది. మరణం వల్ల పాత దేహం పోతుంది, ఆ కొత్త దేహం వస్తుంది. ఎప్పుడైతే కొత్త దేహం వచ్చినప్పుడు కుటుంబం మారిపోతుంది. ఆ కొత్త కుటుంబంలో, ఆ కొత్త పరిసరాల్లో, ఆ కొత్త బంధువుల్లో, ఆ కొత్త స్నేహితుల్లో, ఆ కొత్త కాలేజీల్లో మన చైతన్య స్థాయి పెరగచ్చు మనకి. అది ఏంటంటే మనకు మరణం అంటే మార్పు తీసుకొస్తుంది. అంటే పాత దేహం పోతుంది, ఆ కొత్త దేహం వస్తుంది. ఎటువంటి కుటుంబంలో నువ్వు పుడితేనే ఆధ్యాత్మిక సాధన అభివృద్ధి అవుతుందో అటువంటి కుటుంబంలో నీకు పరమేశ్వరుడు నీకు ట్రాన్స్ఫర్ పెట్టవచ్చు మరణం ద్వారా. అంటే మరణం అంటే ఎవరు భయపడక్కర్లేదు.
శాంతి శాంతి శాంతి.
Thank you all.